విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
శ్రద్ధయే కర్మల యొక్క సాధ్యానికి మూలకారణం. ఓ పనిలో శ్రద్ధగా చేసామంటే ఫలితం వస్తుంది. శ్రద్ధ వల్ల హరి సంతోషిస్తారు. భక్తిర్ భక్తైవ కర్తవ్య తథా కర్మాణి భక్తితః కర్మ శ్రద్ధా విహీనాని నసిద్ధ్యంతి ద్విజోత్తమః. ఉపాసన శ్రద్ధగా భక్తిపూర్వకంగా చేయాలి. ఏ కర్మ చేసినా భక్తిపూర్వకంగా చేయాలి. శ్రద్ధాపూర్వకంగా కార్యక్రమం చెయ్యని వాడికి ఆ భగవంతుడు సంతోషం చెందడు, పూర్ణమైన కామాన్ని ఆ కోరికను తీర్చడు. ఇందువల్ల ఎదురుగుండా ఉన్నటువంటి అన్నాన్ని పవిత్రంగా ప్రేమగా తింటే ఆ అన్నం నీకు జీర్ణమవుతుంది. అసహించుకుంటూ అన్నం తింటే నీకు అన్నం పట్టిస్తుంది ఇవ్వదు. అలాగే ఒక వ్యక్తి మీద నీకు అభిమానం, ప్రేమ, ఆదరణ ఉంటే ఆ వ్యక్తిలో పూజ్యత్వం కనపడుతుంది. ఆ వ్యక్తిని నువ్వు లోలోన ద్వేషించుకుంటూ పైకి నటించితే వాడి వల్ల నువ్వు ఫలితం పొందలేవు. ఎక్కువ మంది కలియుగంలో గురువుపదిష్టమైన మంత్రాల వల్ల ఫలితం సాధించలేకపోవడానికి గల కారణం గురువు ఎడల పరిపూర్ణమైన శ్రద్ధ లేకపోవడమే, గురువుని సాక్షాత్తు హరిగా భావించకపోవటమే. అందువల్లే అటువంటి మూర్ఖులకు సిద్ధి కలగడం లేదు. సిద్ధి కలగాలి అంటే ప్రకాశిస్తున్న సూర్యుడితో సమానంగా మనం చేసే ప్రతి పనిని భావించాలి. ఆ పనిని అలా భావించి చేస్తే అందులో సిద్ధి కలుగుతుంది. సంకల్పం బలమైనది అయి ఉండాలి. సకల జీవ జంతువులు ఈ భూలోకంలో భక్తి వల్ల, శ్రద్ధ వల్ల కార్యంలో సాధన కలుగుతున్నాయి. శ్రద్ధాహీనుడు చేసే పనులున్నాయే, శరీరం తప్పించడం తప్ప ఉపయోగం లేదట. ఉపవాసం ఉన్నాం, ఆ ఉపవాసం మీద శ్రద్ధ లేదు నీకు. ఏమిటి ఉపయోగం అంటే నువ్వు నీరసపడ్డ నిరాహారం తప్ప నీకేం లేదు. అదే ఉపవాసాన్ని భక్తి శ్రద్ధలతో చెయ్యి, అప్పుడు నీకు దాని ఫలితం వస్తుంది. యత్కించిత్ కురుతే కర్మ శ్రద్ధాయాప్యణుమాత్రకం తన్నామ జాయతే పుంసాం శాశ్వతం ప్రీతిదాయకం. ఇంత పని చెయ్యి, ఇంత దానం చెయ్యి, ఇంత మంచి పని చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, అది వెంటనే వాడికి మహాశాశ్వతమైన ఐశ్వర్యాన్ని, శాశ్వతమైన కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. భగవంతునికి ప్రీతిపాత్రం అవుతుంది. అశ్వమేధ యాగాలు 1000 చేశాం, శ్రద్ధ లేదు, దానివల్ల ఫలితం రాదు. ఒకే ఒక్క ఏకాదశి ఉపవాసం ఉన్నాడు ఒకడు, శ్రద్ధగా చేశాడు, జీవితాంతం అనేక యాగాలు చేసిన ఫలితం పొందుతున్నాడు. ఒకటి దగ్గర తృణం ఉన్నది, ఆ తృణమే దానం చేశాడు, ఇంతే గట్టి పరకంత వస్తువుని, కానీ శ్రద్ధగా చేశాడు, ఫలితం పొందుతున్నాడు. మేరు పర్వతం అంత బంగారం దానం చేశాడు, శ్రద్ధ లేదు, కోటి కోట్ల రూపాయలు ఇచ్చినా దానివల్ల ఫలితం లేదు, శ్రద్ధ లేదుగా మరి. అందువల్ల అంచేత అన్నిటికీ ఓ బ్రహ్మపుత్ర శ్రద్ధ కావాలి. ఈర్ష్య లేకుండా భక్తిపూర్వకంగా దానాదులు చేస్తే హరివాడికి ప్రసన్నుడవుతాడు. ఈర్ష్యాది లక్షణములు కలిగిన వానికి హరి దూరం అవుతాడు. ఎవడు హరిభక్తి కలిగిన వాడు, ఎవడు హరిభక్తి లేనివాడు? హరిభక్తుల లక్షణాలు కొన్ని చెప్పారు. అంటే చాలా శ్రద్ధగా ఉండవలసింది. అసూయోపేత మనసాం భక్తి దానాది కర్మయత్ అవేహి నిష్ఫలం బ్రహ్మన్ తేషాం దూరతరో హరి. ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని చూచి ఈర్ష్య పొందితే, ఇతరుల యొక్క కార్యక్రమాలను చూచి ఈర్ష్య పొందితే వాడికి హరి దూరంగా ఉంటాడు. ఇతరుల ఐశ్వర్యం చూడగానే మనస్సులో భగ్గుమందా, వాడికి హరి దూరంగా ఉంటాడు. ఎవడు తన మనస్సులో ఇతరులను చూచి ఆనందం పొందుతాడో, ఇతరుల యొక్క కుటుంబాన్ని వాళ్ళ అభివృద్ధిని చూచి ఆనందం పొందుతాడో, వాడి దగ్గర హరి చేరతాడు. ఎవడు ధర్మాత్ముడో వాడింట్లో హరి ఉంటాడు. ఎవడు వ్యర్థ ప్రసంగం చేస్తాడో అటువంటి వాడింట్లో హరి పొరపాటున ఉండడు. ధర్మం అంటే వేద ప్రతిపాదితం, ఆ ధర్మాన్ని ఆచరించిన వాడింటిలో హరి కొలువుంటాడు. దరిద్రుడికి సేవ చేస్తే వాడింట నారాయణుడు చేరతాడు. ఎవడు తన రోజంతా ధర్మ పరాయణుడై గడుపుతాడో వాడింటిలో హరి ఉంటాడు. ఆచారం ప్రతి వాడికి అవసరం. ఆచారము విడువంగ రాదు, ఆచారం పొరపాటును విడిచిపెట్టకూడదు. మంచి కర్మను చేయడమే ఆచారం అంటే. శుభ్రత స్నానం చేయడం, పవిత్ర మనస్కుడై ఉండడం, అసూయ మొదలైనవి లేకుండా ఉండడం, దంభం లేకుండా ఉండడం, ఇవన్నీ ఆచారాలు. ఇవి ఉన్నవాడింట్లో హరి ఉంటాడు. ఎస్ స్వాచార పరిభ్రష్ట సాంగ వేదాంత గోపివా సయేవ పతితో జ్ఞేయో యతకర్మ బహిష్కృత హరిభక్తి పరోవాపి హరిధ్యాన పరోపివా భ్రష్టో యస్ స్వాశ్రమాచారాత్ పతిత సోభిధీయతే. ఈ 24వ శ్లోకంలో ఎవడు ఆచార భ్రష్టుడవుతాడో, ఎవడు పతితులతో స్నేహం చేస్తాడో, అటువంటి వాడి హరినామస్మరణ వాడిని కాపాడలేదు. ఆచార భ్రష్టులతో తిరగకూడదు. నిరంతర మద్యపాన రతులు, జోదమాడేవాళ్ళు, ఈ వ్యసన పొరులు, ఇటువంటి నీతులతో స్నేహం చేసే వాళ్ళందరూ ఆశ్రమాచార భ్రష్టులు అవుతారు. అటువంటి వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు. మద్యం పోసిన కుండని గంగా జలంతో కడిగినా అది పవిత్రం కాదంటే, అది తాగేవాడితో స్నేహం చేసేవాడిని ఎవడు కాపాడగలుగుతాడు? అంచేత ఆచారాలు సాధ్యమైనంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. పొద్దున్న లేవడం, భగవంతునికి అర్ఘ్యప్రదానాదులు ఇవ్వడం, భగవన్నామ సంకీర్తనలు చెయ్యడం, తన వ్యాపారాదులు చూసుకోవడం, తాను చేసే కర్మల యొక్క ఫలితం భగవంతునికి అర్పించడం, ఇతరుల ఎడల ద్వేషం లేకుండా ఉండడం, పరనింద చెయ్యకుండా ఉండడం, భగవంతుని యొక్క నామస్మరణం జపించటం, ఇదిగో ఇవన్నీ కూడా ఆశ్రమంలో ఉండే, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళ ఆచారములు అన్నారు. ఇటువంటి వాళ్ళు వేద పండితులతో సమానం, ఇటువంటి వాళ్ళు పురాణ పండితులతో సమానం. అటువంటి వాళ్ళకి భగవంతుడు ఇంట్లో కొలువై ఉంటాడు. అటువంటి ఆచారాలను విడిచిపెట్టే మూర్ఖుల ఇళ్లలో హరి పొరపాటును కూడా నివసించడు. ఆచారంలో ముఖ్యమైనది సత్సంగతి. వర్ణాశ్రమాచారరత భగవద్భక్తి లాలసాహ సత్సంగ పరమో బ్రహ్మన్ నలభ్యేత ఆకృతాత్మన. సాయంత్రమో మధ్యాహ్నమో పగలో ఎప్పుడో ఒకప్పుడు మంచివాళ్ళు కొంతమంది ఒక తోట చేరి పురాణాలు వినడమో, భగవంతుని యొక్క నామస్మరణం చెయ్యడమో, లలితా సహస్రనామాది సహస్రనామాల పారాయణం చెయ్యడమో, ఇటువంటివి చెయ్యడం సత్సాంగత్యం అని పిలువబడుతుంది. అటువంటి సత్సాంగత్యం చేసేవాళ్ళు హరికి ప్రీతిపాత్రులవుతారు. సత్సంగం చేసేవాడు సమస్త పాపాలు భ్రష్టం చేసుకుంటాడు. ఎందుకంటే మంచి విషయాలే ఈ పురాణాదుల్లో వస్తాయి. హరికి ప్రీతిపాత్రుడవుతాడు అనగానే నారదుడు వెంటనే అన్నట్ట, ఓ సనక సనందనాథులారా, అత్యద్భుతమైనటువంటి సృష్టి ఆరంభ విశేషాలు నాకు దయతో మీరు వివరించారు. అసలు భగవద్భక్తులంటే ఎవరు, వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి? పైకి ప్రతివాడు వాసుదేవాన్ని పెద్ద గొంతు పెట్టి అరిచిన ప్రతివాడు భగవద్భక్తుడేనా? అరవనివాడు లోపల లోపల గొడుక్కునేవాడు భగవద్భక్తులు కారా? కిం లక్షణాహ భగవతః తేచ కిం కస్మన్ కుర్వతే కిం లక్షణ భాగవతాస్తేచ కిం కర్మ కుర్వతే తేషాం లోకో భవేత్ కీదృశత్వం తత్సర్వం బ్రూహి తత్వతః తౌ హి భక్తో రమేశస్య దేవదేవస్య చక్రిణః ఏతాన్ నిగదితుం శక్తః త్వత్తో నాస్త్యధికో అపరః. భగవద్భక్తుల లక్షణములు ఏమిటి? వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? ఒక మనిషి ఒక పని చేస్తుంటే ఆ పనిని బట్టి వీడు ఎటువంటి వాడో తెలిసిపోతుంది. మనం చేసే పనిని బట్టి వీడు భాగవతుడా అభాగవతుడా తెలిసిపోతుంది. ఆ భగవద్భక్తుల లక్షణాలు మనం ఎలా తెలుసుకోగలుగుతాం? అటువంటి భాగవతులు ఏ లోకాలకు వెడతారు? మరి నిరంతరం భగవంతుని యొక్క భక్తి కలిగిన వాడు ఏ లోకానికి వెడతాడు? ఇవన్నీ యథార్థంగా నువ్వు మాకు వివరించు. నువ్వు మహానుభావుడివి, దేవదేవుడు చక్రధరుడు విష్ణువు యొక్క భక్తులు మీరు. మీకంటే గొప్ప బ్రహ్మ వారసపుత్రులు లేరు, మీకంటే గొప్ప వ్యక్తులు లేరు. ఈ విషయాలు చక్కగా వివరించాలంటే ఓ సనక సనందనాది మహర్షులారా, నీ వల్లే అవుతుంది. ఎందుకంటే నిరంతరం ఏ లోకానికైనా అడ్డు ఆపు లేకుండా వెళ్ళగలిగే శక్తి మీకుంది అనగానే సనత్కుమారాదులు అన్నారట, ఓ బ్రహ్మజ్ఞాని యోగ నిద్రని విడిచిపెట్టి మార్కండేయునికి విష్ణువు వివరించిన విశేషమే నువ్వు మమ్మల్ని అడిగావు, అది మీకు చెబుతున్నా. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పరంజ్యోతిస్వరూపుడు ఆయన. యో అసౌ విష్ణు పరంజ్యోతిర్దేవదేవ సనాతన జగద్రూపీ జగత్కర్త శివబ్రహ్మం స్వరూపవాన్ యుగాంతే రౌద్ర రూపేణ బ్రహ్మాండ గ్రాస బృంహిత జగత్యే కార్ణవీ భూతే నష్టే స్థవర జంగమే భగవానేవ శేషాత్మ చేతే వట జలే వటదలే హరిహి అసంఖ్యాతాబ్ద జన్మాద్యైరాభూషిత తనూరుః పాదాంగుష్ఠాగ్రర్యాత గంగా చేతాంబు పావనః సూక్ష్మాత్ సూక్ష్మతరో దేవో బ్రహ్మాండగ్రాస బృంహితః వటచ్ఛేదే శయానోభూత్ సర్వశక్తి సమన్వితః తస్మిన్ స్థానే మహాభాగో నారాయణ పరాయణః మార్కండేయ స్థితస్తస్య లీలా పశ్యన్ మహేషితుః. ఓ బ్రహ్మజ్ఞాని, మార్కండేయునికి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోంచి బయటకు వచ్చాక మహాప్రళయం పూర్తయ్యాక వివరించిన భక్తుల లక్షణాలు నీకు వివరిస్తున్నా విను. ఆ విష్ణువు పరంజ్యోతిస్వరూపుడు, సనాతనుడు, దేవదేవుడు, ఆత్మస్వరూపుడు, జగత్స్వరూపుడు, జగత్కర్త, శివబ్రహ్మస్వరూపుడు. ఆ బ్రహ్మాండ భాండమంతా ఆడుకునేటటువంటి ఒక గోళం ఆయనకి. స్థావర జంగమాలు ఒకప్పుడు నష్టమైపోయాయి, ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోయింది. ఈ కదిలే వస్తువులు, కదలని వస్తువులు, భూలోకాలు, భువర్లోకాలు, ఏ లోకాలు లేవు, అన్నీ మాలోకాలు అయిపోయాయి. ఇవన్నీ కలిసిపోయి ఒక్క నీరు 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 ఎటు చూచినా ప్రపంచమంతా భయంకరమైన జలప్రళయంలో మునిగిపోయింది. ఆ మహాజలప్రళయంలో ఆదిశేషుడు పానుపు మీద నిద్రించాడు కొన్ని వేల యుగాలు భగవంతుడు వాసుదేవుడు. చివరికి ప్రళయం పూర్తి కాబోతోంది. అప్పుడు ఆ భగవంతుడు శేషపానుపు నుంచి మాయమైపోయాడు. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక మర్రాకు ప్రత్యక్షమైందట. ఆ మర్రాకుకి నాలుగు సూత్రాలు సన్నగా దారాలు వేలాడుతున్నాయట. సూత్రం అంటే దారం. ఈ దారాలకు పైన వేలాడడానికి ఏదైనా కావాలిగా, ఉయ్యాలు కట్టుకోవాలంటే నాలుగు కొక్కాలు, కొక్కాలకేమో గొలుసులు, ఆ గొలుసులకు మళ్ళీ మధ్యలో బల్ల, అవేమీ లేవు. ఈ సూత్రాలు ఎక్కడి నుంచి వేలాడుతున్నాయో తెలియదు, దానంతటదే వేలాడుతుంది మర్రాకు. ఆ మర్రాకు మీద బుజ్జి బాబు బజ్జున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నెత్తి మీద నిమిలి పింఛం పెట్టుకున్నాడు, దిగంబరుడై ఉన్నాడు. బొటనవేలు నోట్లో పెట్టు అనుకుంటున్నాడు ఆయన. కాలి బొటనవేలు ముఖపద్మంలో జొరిపి ఆడుకుంటున్నాడు. అప్పుడు తమాషా జరిగింది. ఆ నోట్లో పెట్టుకున్న వేలు బయటికి దిగానే ఆ వేలులోంచి జుయ్యమని నీరు వచ్చిందట వేయికి. దానినే పరమ పవిత్రమైన గంగా అనేది అన్నారు. అత్యద్భుతం అది. పాదాంగుష్ట అష్టాగ్ర నిర్యాత గంగా శీతాంబు పావన. చల్లని నీరు అది, మంచు ముక్కది ఆ నీరు. అందులో చెయ్యి పెడితే షాక్ కొట్టి చచ్చిపోతాడు ఎవడన్నా, అంత చల్లగా ఉన్నది ఆ నీరు. శీత అంబుపావనం అన్నారు అది. ఆ బొటనవేలులోంచి వచ్చింది, నోట్లోంచి తీయగానే ఆ ఎంగిల్ నోట్లోంచి మహానుభావుడు పరమ పవిత్రమైన గంగ వచ్చింది. అందుకే గంగాజలం అంటే ఆ పాదాల నుంచి వచ్చిన ఆ నీరు, పాదాల నుంచి పుట్టడం కాదు, నోటి నీరు అది, ఆయన లారాజలం అది. అందుకే దానికి అంత శక్తి వచ్చింది గంగాజలం అంటే. అది లోకంలోకి వ్యాపించింది, అసలే ప్రపంచం అంతా జలప్రళయం గంగ పుట్టినప్పుడు. ఎందుకని ఈ నీరు తాగడానికి పనికిరాదు, అందుకని ముందు నీరు సృష్టించాడు. బతకడానికి నీరు అవసరం, నీరు లేని చోట నాగరికత లేదు. అందుకే పూర్వం సూక్ష్మం కంటే సూక్ష్మ స్వరూపుడైన పరమాత్ముడు, గంగాని తన పాదం యొక్క గోరు నుంచి సృష్టించిన ఆ మహానుభావుడు ఆ వటపత్రం మీద పడుకుని బ్రహ్మాండాలన్నీ కడుపులో పెట్టుకుని ఉయ్యాలా జంపాలా అని ఊగుతున్నాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, అంతలో నిద్రపోయాడు. ఏం గుర్తొచ్చిందో మెరుకు వస్తుంది, నిద్రపోతున్నాడు ఆయన. అప్పుడు ఆ పరమాత్ముడు వటపత్రం మీద ఊగడాన్ని చూడగలిగిన వాడు ఒక్కడే ఒక్కడే, ఇంకెవరు చూడ. ఒక మహా సౌభాగ్యశాలి ఎవరు? మార్కండేయక స్థితస్థస్య లీలా పశ్యన్ మహేషితు. ఆ వటపత్రం మీద పడుకుని ఉయ్యాలా జంపాలా ఊగుతున్నటువంటి స్వామిని చూచాట కళ్ళారా మార్కండేయుడు చిరంజీవి. చికితుడైపోయాడు, ఆశ్చర్యం పొందాడు, ఆనందం పొందాడు. వెంటనే సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు, ఏమయ్యా భక్తుల లక్షణాలన్నీ మార్కండేయుడికి విష్ణువు చెప్పాడని చెబుతూ దానికి ముందు భాగంగా ప్రపంచమంతా ప్రళయంలో నీళ్లలో నిండిపోయిందన్నావు, ఆ నీళ్లలో భగవంతుడు విష్ణువు తప్ప ఎవడు లేడంటావు, అప్పుడు ఈ మార్కండేయుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అంతా చచ్చిపోతే ఈయన మాత్రం చచ్చిపోకుండా ఎలా ఉన్నాడయ్యా, ఇది ఆశ్చర్యం. అంతా తింగురంగాన్ని వెళ్ళిపోయారా, జలప్రళయంలో కలిసిపోయారా, ఈయనొక్కడు మాత్రం ఆ భగవంతుడు ఉయ్యాలోగుతుంటూ చూడగలిగాడా, ఆయనకి అది ఎలాగొచ్చింది అసలు ముందు. అది చెప్పిన తర్వాత భక్తుల లక్షణాలను ఆరాధనకి వివరించిన తర్వాత వివరిద్దు గాని అనగానే ఆ సూత మహర్షి అన్నాడు, మంచి ప్రశ్న వేశారు. ఆసీన్మునిర్ మహాభాగో మృకండురితి విశ్రుత శాలగ్ర ఆమే మహాతీర్థే సోతప్యత మహాతపాహ. మహాత్ములారా, మీరన్నీ మంచి మంచి విశేషాలు అడుగుతారు. నారదునికి ఆ పరమాత్ముడు సనక సనందనాథులు వివరించినటువంటి విశేషమే నేను మీకు చెబుతున్నాను. పూర్వకాలంలో మృకండు అని ఒక మహర్షి ఉండేవాడు, మృకండ మహర్షి ఆయన పేరు. మహాభాగ్యవంతుడు ఆయన. భాగ్యవంతుడంటే కార్లు గుర్రాలు రథాలు ఈ బంగారం ఇవన్నీ ఉన్నవాడు భాగ్యవంతుడు కాదు. ప్రపంచంలో హరిభక్తుల్లో అంత గొప్పవాడు లేడు, ఆయన భాగ్యవంతుడు. ఆ మహానుభావుడు శాలగ్రామం అనే ఓ మహాతీర్థంలో ఘోరమైన తపస్సు చేశాడు. గండకీ నది ఒడ్డున ఉన్నది, గండకీ నది నిండా శాలగ్రామాలే ఉంటాయి, అత్యద్భుతం అది. ఆ మహాద్భుతమైనటువంటి శాలగ్రామ తీర్థంలో గండకీ నది తీరంలో ఈయన కూర్చుని తపస్సు చేశాడు. సహ అతప్యత మహాతప, మహా తపస్సు చేశాడు, శరీరం అంతా తపింప చేశాడు వేలాది సంవత్సరాలు. యుగానాం అయుతం బ్రహ్మన్ గృణన్ బ్రహ్మ సనాతనం నిరాహార క్షమాయుక్త సత్య సంధో జితేంద్రియ. ఇప్పుడు ఆ గండకీ నది నేపాల్ భాగంలో ఎక్కువ ఉన్నది, అక్కడ యుగాలు యుగాలు తపస్సు చేశాడు. అయుతము అంటే 10,000 యుగాలు తపస్సు చేశాట ఆయన. సనాతనుడు ఆయన, సత్యసంధుడు, జితేంద్రియుడు, క్షమాశీలుడు, ఎప్పుడు ఇతరుల యొక్క హితం కోరుకుంటాట, ఇతరులు బాగుండాలి 10 బాగుండాలనుకుంటాట. ఆత్మజ్ఞాని, ఆ ఉదారముని ఎలా తపస్సు చేశాడు, నిరాహార ఆహారం లేదు ఆయనకి. ఎప్పుడు బస్సు అవుతుందో ఉప్మా పెడతారా అని ఎదురు చూస్తాం మనం, మనకి బెంగ అంతసేపు ఆకలికి తట్టుకోలేని దిక్కుమాలిన శరీరానికి. కలవు అన్నగత ప్రాణ అన్నారు, తిండి తిండి తిండి, ఇది లేకపోతే ఈ మొండి అయిపోతుంది, ఈ బండి నడవదు. ఆ మహానుభావులు ఆ యుగాలు వేరు, ఆ రోజులు వేరు, వేలాది సంవత్సరాలు తిండి లేకుండా గడిపారు. విషయ వాసనలు లేవు ఆయనకి. ఆ మహాత్ముడు అలా తపస్సు చేశాట. అంతేనా, తపస్సు చేయడానికి ఒక కారణం ఉండాలి. ఏదన్నా ఒక పని చేశామంటే ఏ ఉపయోగం లేని పని ఎవడు చేస్తాడు? అయితే ఈయన మాత్రం నిస్పృహ, ఏ కోరిక లేకుండా నిస్పృహుడై తపస్సు చేశాడు. సర్వభూత హితో దాంతస్తాపసుమహత్తప. పైగా తపస్సు వల్ల 10 మంది లోకాలన్నీ బాగుండాలని తపస్సు చేశాడు ఒకనొకప్పుడు, ఇప్పుడు సృష్టి ఆరంభ కాలంలో. తపస్సింకిత సర్వే దేవా ఇంద్రాదయస్తదా పరేచం శరణం జగ్ముహు నారాయణమనామయం క్షీరోత్తరోత్తరం తీరం సంప్రాప్య త్రిదివౌకస తుష్టువురు దేవదేవేశం పద్మనాభం జగద్గురుం. ఆయన తపస్సు వల్ల ఇంద్రాదయ ఇంద్రాది దేవతలంతా శంకించారు, భయపడ్డారు. ఏమిటి ఈ మృకండు మహర్షి 10,000 యుగాల పాటు కఠోర దీక్షతో జితేంద్రియుడై ఆహారాన్ని విడిచిపెట్టి తపస్సు చేస్తున్నాడు, ఈ తపస్సుకి ఉద్దేశ్యం ఏమిటి? ఇంద్ర పదవి కొట్టేద్దామనే, బ్రహ్మ పదవిని పొందాలనా? ఏదో స్వార్థం లేకుండా ఈ సృష్టిలో ఏ జీవి తపస్సు చేయదే? ఇతడు ఏ స్వార్థంతో ఈ తపస్సు చేస్తున్నాడో, వీడి వల్ల మన పదవులకి ఎసరొస్తుందేమోనని భయపడిన ఇంద్రాది దేవతలు వణికిపోయి వైకుంఠానికి చేరారు. అక్కడికి వెళ్ళి దేవదేవుడు వృషాకపి హరి నారాయణుడు ఆదిశేషుడి పానుపు మీద శయనించి ఉండగా 2 చేతులు జోడించారు. అది క్షీరసాగరం. ఆ క్షీరసాగరంలో తటం దగ్గర ఉన్నాడు మహానుభావుడు పద్మనాభుడు. ఆయనను భక్తి శ్రద్ధలతో ఇలా స్తోత్రం చేశారట, కళ్ళు మూసుకు వినవలసిన స్తోత్రం అది. నారాయణ అక్షరానంత శరణాగత పాలక మృకండుతక సాత్రస్తాన్ పాహిన శరణాగతాన్ జయదేవాధిదేవేశ జయశంక గదాధర జయోలోకస్వరూపాయ జయో బ్రహ్మాండకేతవే నమస్తే దేవదేవేశ నమస్తే లోకపావన నమస్తే లోకనాథాయ నమస్తే లోకసాక్షిణే నమస్తే ధ్యానగమ్యాయ నమస్తే ధ్యానహేతవే నమస్తే ధ్యాన రూపాయ నమస్తే ధ్యాన సాక్షిణే కేశిహంత్రే నమస్తుభ్యం మధుగంత్రే పరాత్మనే నమో భూమ్యాది రూపాయ నమశ్చైతన్య రూపిణే నమో జ్యేష్ఠాయ శుద్ధాయ నిర్గుణాయ గుణాత్మనే అరూపాయ స్వరూపాయ బహురూపాయ తే నమః నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమో హిరణ్యగర్భాయ నమో బ్రహ్మాది రూపిణే నమః సూర్యాది రూపాయ హవ్య కవ్య భుజే నమః నమో నిత్యాయ వంద్యాయ సదానందైక రూపిణే నమః స్మృతార్తినాచాయ భూయో భూయో నమో నమః. ఏవం దేవస్తుతిం శ్రుత్వా భగవాన్ కమలాపతిః ప్రత్యక్షతామగాత్తేషాం శంఖచక్ర గదాధరః. ఓ నారాయణ, అక్షర అనంత శరణాగత పాలక, మృకండు మహర్షి కఠోర తపస్సు 1,000,000 సంవత్సరాలు చేస్తూ ఉంటే ఒణిగిపోయి నీ దగ్గరికి చేరాం, అందు నుంచి మమ్మల్ని కాపాడు. దేవ దేవాదిదేవ శంఖచక్ర గదా పద్మధారి నీకు జయం కలుగుగాక, లోకస్వరూపుడా నీకు జయం కలుగుగాక, బ్రహ్మాండాలకు మూలకారకుడవైన నీకు జయం కలుగుగాక, దేవదేవేశ్వర నీకు జయం కలుగుగాక, లోకనాథ నీకు నమస్కారం, ఓ పరమాత్మ కేశిహంత్రి మధు అనే రాక్షసుని చంపిన స్వామి నీకు నమస్కారం, ఓ దేవ నువ్వే గొప్పవాడివి, జ్యేష్ఠుడివి, శుద్ధుడివి, నిర్గుణుడివి, గుణాత్మకుడివి, రూపం లేనివాడివి, అనేక రూపాలతో ఉండేవాడివి, బహురూప స్వరూపుడవు, నీకు నమస్కారం. బ్రహ్మణ్య దేవ గోబ్రాహ్మణులకు హితం కలిగించే నీకు నమస్కారం. గోవింద కృష్ణ నీకు నమస్కారం. హిరణ్య గర్భ నీకు నమస్కారం అని రకరకాల స్తోత్రాలు చేశారు. వెంటనే ఆ దేవతల స్తోత్రానికి సంతోషించి శంఖ చక్ర గదా పద్మాదులు ధరించి ఒక మహాద్భుతమైన దివ్యస్వరూపంతో దివ్యమంగళ విగ్రహంతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షతామగాత్తేషాం శంఖ చక్ర గదాధర, వారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. పానుపు మీద పడుకున్నవాడు కాస్త దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాట. శంఖం చక్రం గదా పద్మాలు ధరించాడు. అంతేనా, వికచాంబుజ పత్రాక్షం సూర్యకోటి సమప్రభం, వికచించిన తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు, కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు ఆయన. సర్వాలంకార సంయుక్తం, రకరకాల అలంకారాలతో ఉన్నాడు. భుజకీర్తులు, ముక్కుకు నత్తు, కంఠంలో కౌస్తుభమణి, నడుమునకు వడ్డాణము, కాళ్లకు గజ్జలు, పోసలు, కిరీటాలు, ఖడ్గాదులు, వీటితో ప్రత్యక్షమయ్యాడు. వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమచ్చున్నది. శ్రీవత్సాంకిత వక్షసం, పీతాంబరధరం, పసుపు పచ్చని వస్త్రం ధరించాడు. పీతము అంటే పసుపు పచ్చ, అటువంటి వస్త్రం ధరించాడు. సౌమ్యము, అసలు నాకు ఒక అనుమానం ఏంటో తెలిసిన, ఈ విష్ణు ఎప్పుడు పసుపచ్చ ధరిస్తాడు. విష్ణు వేషాలు వేసి 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 ఎన్టీఆర్ పసుపు రంగు జెండా తగిలించుకున్నాడు అన్నమాట. టెక్నిక్ అది బాగా నాబోటి పండితుడి ద్వారా తెలుసుకున్నాడు. జెండాకి అది పెట్టుకోవడంలో రహస్యం. అలా పసుపచ్చ వస్త్రం ధరించేట ఆయన. సౌమ్యుడట, స్వర్ణ యజ్ఞోపవీతినం, బంగారపు యజ్ఞం వేసుకున్నట్ట ఆయన. అందుకే సువర్ణ యజ్ఞోపవీతం దానం చేయటం అనేది పూర్వకాలంలో ఆచారంగా ఉండేది. స్థూయమానం, ఇప్పుడ కొత్త మామూలు యజ్ఞోపవీతం కూడా దానం ఇస్తే రూపాయికి వస్తేనే ఎందుకు వచ్చింది, అటు ఇటు జోబులో పెట్టుకుంటారు. స్థూయమానం మునివరై, దేవతల చేత మునీశ్వరుల చేత నమస్కారాలు అందుకుంటున్నాడు ఆయన. పార్షద ప్రవరావృతం, విష్ణుమూర్తి వస్తే అటు ఇటు ఎవరుండాలి, మరి జైవిజయులు ఉన్నారు పార్షదు. ఈ జైవిజయులు అనేది పోస్టింగ్, అది ఎవరికైనా ఒకటే. ఇప్పుడు మనం సెక్యూరిటీ గార్డ్ అంటాం, ఇది ఎవరికైనా సెక్యూరిటీ గార్డే. శివుడికి జైవిజయులు ఉంటారు, విష్ణువుకి జైవిజయులు ఉంటారు, అమ్మవారికి జయా విజయ అనే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు అనమాట. ఇదొక ద్వారపాలకుల యొక్క పోస్టులు, ఆ ఉద్యోగాల పేర్లు. అంచేత శివకేశవ ఆలయానికి వెళ్ళినా జైవిజయులే, విష్ణు ఎవరి ఆలయానికి వెళ్ళినా జైవిజయులే. అక్కడ అటువంటి పార్షదులు వచ్చారు. తం దృష్ట్వా దేవసంఘాస్తే తేజోహత తేజస, చూడండి విచిత్రం, దేవతలు మంచి కాంతితో ఉంటారుగా, ఈ విష్ణు ప్రత్యక్షం కాగానే ఆయన కాంతి ముందు వీళ్ళంతా వెలవెలబోయారట. సూర్యుడు రాగానే ఈ కాంతి ఎందుకైనా పనికొస్తుందా, టార్చ్ లైట్ వేసి సూర్యుడికే చూస్తావా. సూర్యుడి కాంతి ముందు మెలమెలలాడిపోతున్నటువంటి దివిటి కాంతిలో అయిపోయింది, ఆయన కాంతి ముందు వాళ్ళ కాంతి అంతా తగ్గిపోయింది. నమశ్చక్రురు ముదాయుక్త అష్టాంగైరవనింగత, సాష్టాంగ పడిపోయారు నేల మీద. ఉరస శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే అన్నారు. ఆ కాళ్లతో అలా పడిపోయి సాష్టాంగ పడిపోయి ఒకసారి. ఉరస వక్షస్థలం, శిరస శిరస్సుతోటి, దృష్ట్యా కళ్ళతోటి, మనస మనస్సుతోటి, వచస వాక్కుతోటి, పద్భ్యాం కాళ్లతోటి, కరాభ్యాం చేతులతోటి, కర్ణాభ్యాం చెవులతోటి, ఈ రకమైన దండానికి సాష్టాంగము, ఎనిమిది అవయవాలతో నమస్కారం నాటి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం, ఇది అష్టాంగం అంటే ఎనిమిది అవయవములతో చేసే నమస్కారం. సాష్టాంగం చేయండి అనగానే ఇలా దండం పెట్టేస్తే సాష్టాంగమా, దేవుడిని ధామని కొట్లా కొట్టినట్టు. ఈ ఎనిమిది అవయవాలు నేల మీద చేర్చి నమస్కరించాలి మగవాళ్ళు. ఆడవాళ్ళు గొంతు కూర్చుని ఇలాగా మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. ఆడవాళ్ళు వక్షస్థలం భూమికి తగిలించకూడదనే శాస్త్రం కొద్దీ ఇలా వంగి మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడితే చాలు. ఈ అష్టాంగ దండ ప్రణామం చేశారు వాళ్ళు. తత ప్రసన్న భగవాన్ మేఘ గంభీర నిస్సనహ ఉవాచ ప్రేణయం దేవం నతానింద్ర పురోగమం. అప్పుడు ప్రసన్నుడైన భగవంతుడు మేఘ గంభీరస్వరంతో దేవతల ఎడల ప్రీతివంతుడై దేవతలతో ఇలా మాట్లాడాడు. జానే ఓ మానసం దుఃఖం మృకండు తపసోద్గతం యుష్మాన్నబాధతే దేవా సరుషి సజ్జనగ్రణి. ఓ దేవతలారా, మృకండు మహర్షి అనేక యుగాలుగా కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుని చూచి మీకు మానసికంగా దుఃఖం కలిగింది. ఏమో ఈ తపస్సుతో ఆయన ఏం కోరుకుంటాడో దానివల్ల మనకేం హాని వస్తుందో అని మీకు భయం. అందులో ముఖ్యంగా మరి ఇంద్రుడు ఉన్నాడు. ఎవరైనా తపస్సు చేస్తే చాలు, ఆ తపస్సు వల్ల తన పదవి ఎక్కడ పాడైపోతుందో, తన పదవికి ఎసరు వస్తుందేమో అని ఆయనకి భయం. అది నేను ఎరుగుదను. కానీ దేవతలారా, ఆ ఋషి ఇతరులను పీడించడానికి కానీ దేవతల్ని బాధించడానికి కానీ తపస్సు చేయటం లేదు. ఆయన ఉచ్చకోటికి సంబంధించిన సజ్జనుడు. మహాత్ముల తపస్సు, మహాత్ముల పూజలు, మహాత్ముల ధ్యానాలు లోక కళ్యాణానికే తప్ప లోక నాశనానికి ఉపయోగించరు వాళ్ళు. ప్రదర్శనకి కాదు, తమ భక్తికి నిదర్శనలవి. ఆయనకి సుఖం చేకూరాలి, తద్వారా లోకానికి సుఖం చేకూరాలి. మీకు మాత్రం ఆయన తపస్సు వల్ల ఎంత కూడా బాధ లేదు. సర్వధాన్యం నవాధంతే స్వప్నేపి సురసప్తమా, కలలో కూడా ఆయన తపస్సు మీకు బాధ కలగజేయదు. ఆయన ఉన్నాడే స్వప్నంలో కూడా, అంటే కలలో కూడా ఇతరులకు హాని తలపెట్టడట. కలలో కూడా ఇతరులకు హాని తలపెట్టంటే పైకి మనందరం లోకాలని బాగుండాలనుకున్నా పక్కవాడి కాస్త బాగుపడుతూ ఉంటే లోపల తెలియని బాధ కలుగుతూ ఉంటుంది. అంటే సహజంగా మామూలు మానవులకి. ఆయన అలాంటి వాడు కాడు. ఏ పరిస్థితులలో ఇతరులకు ఇంత బాధ కలుగుతుందంటే తాను బాధపడతాడు. అతని దగ్గర విషయ వాసనలు లేవు. కామక్రోధాది మహాశత్రువుల్ని చిటుక్కుని జయించిన వాడు. అటువంటి అరిషడ్ వర్గాన్ని జయించిన వాడికి ఈ మామూలు లోకంలో ఉండే మనుషుల మీద శత్రుత్వం ఉంటుందా, ఇతరుల మీద ద్వేషం ఉంటుందా, ఇతరుల పదవులు కోరుకుంటాడా? ఆయన కోరుకుంటే వైకుంఠ పదవి ఇవ్వడానికి నిశ్చితంగా ఉన్నా, అదే అక్కర్లేదు ఆయనకి. ఈ ఇవాళ్ళుండి రేపు పోయి ఇంద్ర పదవి కోరుకుంటాడా? రాగద్వేషాలకు అతీతుడు ఆయన. ఆయన సజ్జన పురుషుడు. త్రితాపాలు, మూడు తాపాల నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఆధ్యాత్మికము, ఆయన సజ్జన పురుషుడు. త్రితాపాలు, మూడు తాపాల నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆది దైవికము అంటారు. ఇదే తాపత్రయం అంటే. ఈ తాపత్రయం నుంచి బయటపడిన వాడు ఆయన. కర్మణ మనస వాచ బాధతేయ సదా పరాన్ నిత్యం కామాధిభి యుక్తః మూఢధీహి ప్రోచ్యతే తుసః. ఎవడు మనస్సులో ఇతరుల గురించి చెడుగా ఊహిస్తాడో, ఇతరుల గురించి చెడుని తలుచుకుంటాడో అటువంటి వాడు, నోటితోటి ఇతరులను చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు అని తిడుతూ ఉంటాడో, ఆ పైకి వాడు మంచివాడు కానండి, వాళ్ళు అన్ని చెడ్డగుణాలేనండి అంటూ ఉంటాడట. ఎదురుగుండా ఉన్నప్పుడు పొగి బయటికి వెళ్ళగానే వాడి గురించి అంతా చెడ్డే చెబుతూ ఉంటాడు. ఎవడు ఇతరులకు కీడు చేయడానికి చెడ్డ పనులు చేస్తాడో, బయటికి వెళ్ళి రహస్యంగా వీడిని ఎలా పడకూడదాం, వీడి ఆస్తి ఎలా చెడకూడదాం, వీడికి ఎలా అపకీర్తి చేద్దాం అని పనులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కర్మల ద్వారా ఇతరులకు కీడు తలపెడతారు వాళ్ళు, దుష్టులు. నిత్యం కామం క్రోధం మొదలైనవి మనస్సులో బాగా గూడు కట్టుకున్న మనుషులు ఇదిగో ఇతరులను నోటితో తిడతారు, మనస్సులో తిట్టుకుంటారు, వాళ్ళ గురించి చెడ్డ చేయడానికే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళను మూఢబుద్ధి కలిగిన వారు అంటారట. ఎవరు మూఢబుద్ధులు అంటే వాడు మూఢధీహి ప్రోచ్యతేకు సహా, వాడు మూర్ఖుడంటే, వాడు అజ్ఞానంటే. అటువంటి అజ్ఞాని ఈర్ష్యాళు మాత్సర్యం కలిగిన వాడై క్రమేపి జ్ఞానం నశించి ఒళ్ళంతా రోగాల పుట్టయ్యి చెట్ట చివరికి తనకు తాను అనారోగ్యం పాలై చచ్చిపోతాడు, లోకంలో అపకీర్తి పొందుతాడు, నరకాల పాలవుతాడు, అనేక ఘోర జన్మలు ఎత్తుతాడు. విష పురుగుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని క్రూరాతి క్రూరమైనటువంటి జంతువులుగా జన్మించి మానవ జన్మలో అడుగుపెట్టాక అంగవికలుడుగాను, దారిద్ర్య బాధ పీడితులుగాను, అపకీర్తి కలిగిన వారుగాను, ఎక్కడా ఎవరికీ పనికిరాని కొండలలో బరువులు పోసేటటువంటి మూర్ఖ మానవులుగాను జన్మించి 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 ఎప్పటికో ముక్తి పొందుతారు. అటువంటి మానవులకు అసలు నా నామస్మరణ కాని తపస్సు కాని దుర్లభం. ఇంకా కొంతమంది ఉంటారు స్వతసిద్ధంగా వాళ్లలో జ్ఞానం ధ్యానం చేసే శక్తి ఉంటాయి. ఆ ధ్యానం చేసి భగవంతుడిని మెప్పించి ఆ వరాలు పొంది వరాలతోటి ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు అసురులంటే ఈ రాక్షస జాతి వాళ్ళు మళ్ళీ నా చేతిలోకి వస్తారు. కానీ తపస్సు చేసి వరాలు పొందారుగా వీళ్ళు, అంచేత నా చేతిలో తెచ్చి మళ్ళీ నా దగ్గరకు వస్తారు వీళ్ళు. రాక్షసులు కూడా ఉత్తములే, ఎందుకంటే సాధువుల్ని పీడించినా చరక నా చేతిలో తెస్తున్నారు కనుక. ఇక మూడవ రకాల వాళ్ళు జ్ఞానులు అని పిలువబడతారు. వాళ్ళు ఈ లోకంలోనూ పరలోకంలోనూ అసలు వీళ్ళకి ఎవరి మీద శత్రుత్వం ఉండదు, నిశ్చంకగా హాయిగా ఉంటారు. ఒకడు చంపాడన్నా ఒకడు బతికిస్తున్నాడన్నా ఇద్దరిని సమానంగా చూస్తారట. అజ్ఞానులైన వాళ్ళు ఇలా ఎందుకు జరిగింది అని జరిగిన దాని గురించి బాధపడతారు. ఈ జ్ఞానులు ఏది జరిగినా భగవంతుడు ఇలా కావాలని ఆయన నన్ను అనుగ్రహించడానికి ఇలా జరిపాడు అనుకుంటారట. ఎవడు జరిగిన దానిని గురించి భగవత్ సంకల్పం ఇలా ఉన్నది ఆయన ఇలా జరిపించాడని భావిస్తాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడేవాడు ఉన్నాడే వాడు మూఢబుద్ధి కలిగిన వాడు. ఇంతే తేడాట, మందబుద్ధికి స్థితప్రజ్ఞుడికి తేడా. జరిగిన దానిని తలచి తలచి వగచి వగచి కుంగి కృషించి నశించిపోయేవాడు ఉన్నాడు వాడు అజ్ఞాని. ఎందుకు ఇలా జరిగిందో అని ఆలోచించకుండా జరిగిందంతా భగవత్ సంకల్పమే, ఇది నన్ను ఉద్ధరించడానికని భావించేవాడు స్థితప్రజ్ఞుడు. అటువంటి స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు మృకండ మహర్షి. సశంక సర్వదా దుఃఖి, ఎప్పుడూ శంకిస్తూ జరిగిన దాని గురించి ఏడ్చేవాడు ఉంటాడు చూసారా వాడు. సర్వదా దుఃఖి, ఎల్లవెళ్ళలా ఏడుస్తాడు వాడికి, దుఃఖం తప్పేం రాదు. అయ్యో కిందట ఏడాది ఇలా జరిగితే బాగుండు, కిందట ఏడాది ఫలానా ఉద్యోగానికి వెడితే బాగుండు, లేదా ఫలానా వ్యాపారం జాగ్రత్తగా చూసుకుంటే బాగుండు, లేదా ఇంకో రకంగా ఇలా ఉంటే బాగుండు అని జరిగిన దాని గురించి ఎంత ఏడిస్తే మాత్రం ఉపయోగం ఉంది, అది వెనక్కి రాదు. అంచేత దాని గురించి తలుచుకునేవాడు ఏమవుతాట, సర్వదా దుఃఖి, ఎప్పుడు దుఃఖంతో ఉంటాడు. అటువంటి వాడికి శంక, రేపు ఇంకేం చేసినా వాడికి బెంగే, వాడు మూర్ఖుడు. నిశంక సుఖమా ప్రయాత్, భగవంతుడి గురించి ఏ శంక లేకుండా ఏది జరిగినా నా మంచికే, ఆ పరమాత్ముడు నన్ను ఒక పావుగా నా చేత ఈ కార్యక్రమం చేస్తున్నాడు, ఏం జరిగినా నాకు సుఖమే, ఆయన సంకల్పమే అని భావించి కోట్ల ఐశ్వర్యం పోయినా కోట్లు వచ్చినా 10 మంది పొగడినా వేలాది మంది తెగడినా అన్నిటికీ అతీతంగా సుఖదుఖాలను సమానంగా భోగించాలనుకున్నవాడు ఉన్నాడే సుఖమాప్నుయాత్, సుఖం పొందుతాడు వాడు. వాడికి బెంగలేదు, ఒకడు పొగిడాడనే ఆనందం లేదు, 10 మంది తిట్టుకున్నారనే బాధ లేదు. ఈ తిట్టేవాడు పొగిడేవాడు సమస్తం భగవత్ స్వరూపులే, వాడి కర్మ వాడిది. అంచేత గచ్చధ్వం స్వాలయం స్వస్థ క్రీడయ్యతి ఓ అన్న సహ. అంచేత మీరు శాంతంగా ఇంటికి పండి, ఆ మృకండు మహర్షి తపస్సు చేస్తున్నాడనే బెంగని విడిచిపెట్టండి. ఈ ముని వల్ల మీకు కష్టం రాదని నేను మీకు వరమిస్తున్నాను, నేను మీ దేవతలకు రక్షకుండయ్యా, భవతాం రక్షకశ్చాహం, మీకు రక్షకుండి నేను, నన్ను నమ్మండి. హరి అనే 2 అక్షరాలు పాతకాలు హరిస్తాయి, ఆయన మన రక్షకుడు అని నమ్మిన వాడికి నేను శిక్షకుండి కాను, నేను సర్వదా రక్షకుండే, సర్వదా రక్షకుండే. మరి ఎందువల్ల హరినామస్మరణ చేసిన కష్టం వస్తుందంటే నీకు రాబోయే భయంకర దుఃఖాన్ని తొలగించడానికి ఇది. ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరూ కలిసి ప్రయాణానికి బయలుదేరారట. ఓ రైలు ఎక్కాలి వాళ్ళు. సరే బయలుదేరి వెళుతూ ఉంటే దారిలో ఓ ఆలయం కనపడింది, శివాలయం. వెంటనే ఈ భక్తుడు అన్నట్టు, 1 నిమిషం ఆలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తాను అని. ఇదే నీకు అన్ని ఇలాంటి పెత్తలే, దేవుడు లేడు దెయ్యము లేదు, అయినా సరే నువ్వు పెడతానంటున్నావు, 2 నిమిషాల్లో నువ్వు బయటకు వచ్చావా, సరే సరే లేదా నేను రైలు ఎక్కేస్తాను నీకోసం నేను ఆగను అన్నట్ట. అలాగేనని వీడు లోపలికి వెళ్ళి చెప్పులు విడిచిపెట్టి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే లోపల మారేడు ముళ్ళు కాళ్ళలో దిగిందిట కసుక్కుమని. ఆమె బాబోయే నా ముళ్ళు తీసి కుంటుకుంటూ ఇదేంట్రా గొడవ అనుకుని, అయినా భక్తుడు గనక దైవ దర్శనం చేసుకున్నాడు, కుంటుకుంటూ ఉన్న కారణం చేత నడవలేకపోయాడు. ఈ బయట ఉన్నవాడు అన్నట్ట, ఈలో బయట ఉండగా వాడికి ఒక పరుసు దొరికిందిట, ఏకంగా పోలే డబ్బు దానంట, 1000 రూపాయలు దొరికాయి. చూసావా దేవుడు ఉన్నాడని లోపలికి ప్రదక్షిణానికి వెళ్ళావు, నీకు కాళ్ళలో ముళ్ళు దిగింది, ఏ ప్రదక్షిణ లేకుండా బయటనే ఉన్నాను, ఇదిగో బయట పోలేడు అంత డబ్బు దొరికింది, నీకు దేవుడు ఉన్నాడనో నీ కర్మ అనుభవించి కుంటికెళ్తూ నువ్వెక్కడొస్తా నేను పోతున్నాను వెళ్ళిపోయేటవాడు. వీడు కొంచెం జ్ఞాని, కాళ్ళలో ముళ్ళు దిగినా ఇది భగవద్ అనుగ్రహం అనుకుంటూ వెళ్ళిగా కుంటుకుంటూ 4 గంటలకు వెళ్ళాట స్టేషన్కి. ఇందాక రైలు వెళ్ళిపోయింది, 2వ రైలు ఇంకో గంటలో వస్తుంది, అది ఎక్కుదాం అనుకున్నాడు. కాసేపటికి అనౌన్స్మెంట్, ఇంత క్రితం వెళ్ళిన రైలు బ్రిడ్జి కూలిపోయాడు ఆ మంది, అందులో మధ్యలో S6 అనే కంపార్ట్మెంట్ లో ఉన్న జనం అంతా జెండాపై కప్పిరారు. అందులో ఈ ముందు వెళ్ళిన పరుసు పుచ్చుకున్న పెద్ద మనిషి కాస్త జెండాపై కప్పిరారు. పోయే కాలం వచ్చింది కనుక వాడు లోపలికి రాకుండా మొత్తం పోయాడు. వీడికి ఆ పోయే కాలం తప్పించడానికి ఏం చేశాడు భగవంతుడు, కాళ్ళలో ముళ్ళు దింపాడు. కాళ్ళలో ముళ్ళే దిగకపోతే వీడికి శాంతి లేచిపోతుంది. అది రహస్యం. అంటే ఏమిటన్నమాట, ప్రాణం పోయే స్థితి ఉన్నప్పుడు గొడ్డలు వరకు ఉపయోగించే పరిస్థితి వచ్చినప్పుడు గోటితో పోగొడతాడు. ఆయన మహాప్రమాదం నుంచి రక్షించడానికి చిన్న ప్రమాదం ఇస్తాడు. అజ్ఞానులమైన మనకి ఇదేంటి దేవాలయానికి వెళ్ళడం కష్టం వచ్చిందనిపిస్తుంది, కానీ ఇందులో ఉండే సూక్ష్మతరమైనది ఇది అని తెలియదట, సామాన్యుడికి అర్థం కాదు. అంచేత మహాత్ములారా, హరి 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 అని నన్ను నమ్ముకుంటే నీకు ఏ పరిస్థితులు ఆపద రాదు, సూక్ష్మంతో పోతుంది మీకు. నేను మీ రక్షకుణ్ణి, సుఖంగా వెళ్ళండి, విహరించండి అని వరం ఇచ్చాడు. ఇతి దత్వా వరం తేషాం అతశీ కుసుమ ప్రభః పశ్యతమేవ దేవానాం తత్రైవాంతరధీయత తుష్టాత్మానః సురగణాః యయుర్నాకం యథాగతం. ఇలా వరమిచ్చి అతసీ పుష్పంలాగా నీలంగా ఉంటాడు ఆయన. నీలమేఘఛాయ శరీరుడైన ఆ భగవంతుడు వాసుదేవుడు అనంతుడు ఆ దేవతలందరూ చూస్తున్నారు, హేమని మాయమైపోయాడు. సినిమాల్లో చూపిస్తారు చూడండి, విషయాన్ని సౌండ్ చేస్తారు మాయమైపోతాడు. స్వామివారు భగవంతుడు చూస్తూ ఉండగా ఒక్కసారి అదృశ్యమైపోయాడు. దేవతలు బ్రహ్మానందం చెందారు. అయితే అయింది కాని ఈ మృకండు మహర్షి తపస్సు చేయడం వల్ల కదా మనందరం భగవంతుడా వాసుదేవుడా అని ఈయన దగ్గరికి వచ్చాం, ప్రార్థించాం, ఆయన మనకి దర్శనమిచ్చాడు. ఆ మృకండు తపస్సు చేయకపోతే మనం భయపడం, భయపడకపోతే ఇక్కడికి రాం, ఇక్కడికి రాకపోతే ప్రార్థన చెయ్యం, ప్రార్థన చేయకపోతే స్వామి దర్శనం కాదు. ఇవన్నీ ఒకదానికోటి సంబంధం. ఈ వంకతో ఆ భగవంతుణ్ణి నీలమేఘఛాయ శరీరుణ్ణి కళ్ళారా చూశాం. ఆయన మేఘగంభీరమైన పలుకులు చెవులారా విన్నాం. ఇంతకంటే భాగ్యమేమున్నది అని మృకండుండి పొగిడారట. ఏం జరిగినా మన మంచికే, అందువల్ల ఆయన్ని చూశామనుకున్నారు, ఆనందం చెందారు. యయుర్నాకం యథాగతం, స్వేచ్ఛగా తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ స్వామి ఇక్కడ అదృశ్యమైన స్వామి అక్కడ మృకండు మహర్షి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షమయ్యాట. నాయన కళ్ళు విప్పు, నీ ధ్యానానికి మెచ్చుకున్నాను, ప్రత్యక్షమయ్యాను, చూడు నన్ను అన్నట. మృకండోరపి తుష్టాత్మ హరి ప్రత్యక్షతామగాత్ అరూపం పరమం బ్రహ్మస్వప్రకాశం నిరంజను అతశీ పుష్ప సంకాశం పీతవాస సముచ్యతం దివ్యాయుధరం దృష్ట్వా మృకండుర్ విస్మితో భవత్. ఆ భగవంతుడు మృకండు మహర్షి దగ్గర ప్రత్యక్షమై తండ్రి పుత్ర చూడరా అని అనగానే ఎక్కడి నుంచో పలుకులు వినపడుతున్నాయి, తన హృదయంలోంచి వినపడ్డేటవి, అందరికీ చెవుల్లో పడతాయి. ఈయనకి ధ్యానం చేస్తున్నట్టుగా లోపలే ప్రత్యక్షమయ్యాడు స్వామి. అందువల్ల ఏమిటా లోపల లోపల భాష వినపడుతుంది అని మెల్లిగా కళ్ళు విప్పితే ఆ లోపల కనిపించిన స్వరూపం, లోపల వినిపించిన వాక్కులు ఎదురుగుండా కనపడ్డాయి. అంటే తన లోపల భగవంతుడిని చూడగలిగాడు, బయట కళ్ళు విప్పాక కూడా భగవంతుడు చూడగలిగాడు. అది పరమాత్ముడితో మాట్లాడే మహానుభావుల యొక్క లక్షణం. తిరుపతి పెడతాం టామ్ అని అంత కష్టపడి క్యూలో పెడతాం, తీరా స్వామి రాగానే కళ్ళు మూసుకుంటాం. అది అజ్ఞానం కాదు, గొప్ప జ్ఞానం. ఆ స్వామి ఎదురుగుండా ఉన్నవాడు కళ్ళు మూసుకోగానే కళ్ళల్లో ప్రత్యక్షం అవుతున్నాడు, వాడు గొప్ప జ్ఞాని అన్నారు. వాడికి అదృష్టం అది. వెంటనే కళ్ళు మూస్తున్నాడంటే వీడికి తెలియకుండానే వీడిలో అత్యద్భుతమైన అంతర్దర్శనం చేసే శక్తి ఉందన్నమాట. ఎదురుగుండా గుడ్లు అప్పగించుకు ఎంతసేపు చూసినా ఒకటే, దాన్ని హృదయస్థమై హృదయంలో చూడగలగాలి. వాడు మహాజ్ఞాని. ఈయనకి లోపల బయట కూడా స్వామి కనిపించాడు. లోపల కనిపించిన స్వామి కళ్ళు విప్పగానే కనిపించాడు. ఎలా ఉన్నాడు ఆయన? పీతాంబరుడు, పసుపు రంగు బట్టగట్టాడు, అతశీ పుష్ప సంకాసుడు, అచ్యుతుడు, దివ్య రూపం ధరించాడు, అస్త్ర శస్త్రాలున్నాయి చేతులలో, ఆ భగవంతుడు ఏ రూపం లేనివాడు, ఈయన కోసం ప్రత్యేకంగా ఒక దివ్యమైన రూపం, మంగళకరమైన రూపం ధరించాడు. పరబ్రహ్మస్వరూపుడు, తన ప్రకాశం తనదే, ఇతరుల కాంతి అక్కర్లేదు ఆయనకి, తనంత తానే వెలిగేవాడు అన్నమాట. నిరంజనుడు ఆయన, శాంతస్వరూపుడు, ప్రసన్నముఖుడు, బ్రహ్మాది దేవతల అందరి చేత నిరంతరం ఆరాధింపబడేవాడు, మహా తేజస్శాలి. ఆ భగవంతుణ్ణి ధ్యానం విడిచిపెట్టి కళ్ళు విప్పి చూశాడు, బ్రహ్మానంద భరితుడయ్యాడు, కళ్ళతోటి ఆ రూపాన్ని తాగేశాడు. రోమాంచమైంది శరీరం అంతా, ఒక్కసారి అలా నిక్కబొడుచుకుంది, గగుర్పు పొడిచింది, నేత్రాల నుంచి ఆనందాలు కన్నీటి రూపంలో బయటకు వచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. సనాతనుడు దేవదేవుడు హరిని చూచి ఒక్కసారి నేల మీద సాష్టాంగపడ్డాడు. ననామ దండవద్భూమౌ దేవదేవం సనాతనం, దండవత కర్రలో పడ్డాడు, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆ దేవదేవుడు సనాతనుణ్ణి ప్రార్థించాడు, ఆయన పాదాల మీద పడి రెండు చేతులు జోడించి లేచి కూర్చుని ఇలా అన్నట్ట. మృకండు మహర్షి ఆ భగవంతుడు సాక్షాత్కరించగానే బ్రహ్మానందంతో, కరిగిన హృదయంతో చేసిన ధ్యానం, నమః పరేశాయ పరాత్మరూపిణే పరాత్పరస్మాత్ పరతః పరాయ అపార పారాయ పరానుకర్త్రే నమః పరేభ్యః పరపారణాయ యో నామ జాత్యాది వికల్పహీనః శబ్దాది దోషం వ్యతిరేక రూపః బహుస్వరూపోపి నిరంజనోయః తమీశమిత్యం పరమం భజామి. వేదాంత వేద్యం పురుషం పురాణం హిరణ్య గర్భాది జగత్స్వరూపం అనూపమం భక్తి జనానుకంపినం భజామి సర్వే శరమాది మీడ్యం పశ్యంతి యం వేత సమస్త దోషాధ్యానైక నిష్ఠ విగత స్పృహశ్చ నివృత్తమోహా పరమం పవిత్రం నతోస్మి సంసార నివర్తికం తం స్మృతార్థి నాశనం విష్ణుం శరణాగత పాలకం జగత్సేవ్యం జగద్ధామ పరేశం కరుణాకరం. ఓ పరేశ్వర, పరాత్మస్వరూప, పరుల కంటే పురుడు అంటే పరాత్పురుడువు నువ్వు, అటువంటి నీకు నమస్కారం. ఈ అపారమైన ఈ సంసారంలో ఉన్నటువంటి మాగోటి వాళ్ళం నీ అనుగ్రహాన్ని అంత తేలిగ్గా పొందగలమా? సంసార సాగరంలోంచి బయటపడాలంటే హరి అనే రెండు అక్షరాలు ఆశ్రయించమంటున్నాయి ఉపనిషత్తులు. అటువంటి హరి అనే రెండే రెండు అక్షరాలు ఆశ్రయించాను, నీ పాద పద్మాలంటే నమస్కరిస్తున్నాను. ఎవడు నామము గుణము రూపము మొదలైనవి లేకుండా లోకమంతా వ్యాపించి శక్తిస్వరూపుడై ఉంటాడో, ఎవడు శబ్దాది దోష రహితుడో, ఇందరు ప్రాణులలో ఎవడు వ్యాపించి ఉంటాడో అటువంటి పూజ్యుడికి, ఈశ్వరుడికి నమస్కారం. వేదాంత వేద్యుడు అంటే ఉపనిషత్తుల వల్ల నీవు తెలుసుకోదగిన వాడివి, నువ్వు పురుషస్వరూపుడివి, పురాణస్వరూపుడివి, బ్రహ్మాది దేవతలకు ఆశ్రయభూతుడివి, అటువంటి నీకు నమస్కారం. ఇతరులను నువ్వేమో ఇంత పొడుగున్నావు, తాడి చెట్టు అంత పొడుగున్నావు, లేదా పొట్టిగా ఉన్నావు అని పోలిస్తున్నావు మరో వస్తువుతో, నిన్ను మాత్రం ఎవరితో పోల్చడానికి లేదు. అందువల్ల అనూపముడవు, ఎవరితోటి ఉపమానము చెయ్యడానికి తగని వాడివి నువ్వు, అటువంటి నీకు నమస్కారం. ఓ సర్వేశ్వర, భక్తి శ్రద్ధలతో నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ సంసారంలో భయంకరమైన మాయ ఉన్నది, ఈ మాయ వల్లే ఎప్పటికప్పుడు అన్ని గొప్ప విషయాలు వింటూ కూడా మర్చిపోతున్నావు. నీ ఉన్నావు నీవే చూసుకుంటావు అనే నమ్మకం ఉండి కూడా మళ్ళీ ఇంటికి అడగానే దులుపుకుని మర్చిపోతున్నావు. ఈ మహామాయ నుంచి జయించాలి అంటే నిన్ను ఆశ్రయించడం తప్ప మేము చేయగలిగేది లేదు. నిస్పృహ అంటే అన్ని భోగాలు అనుభవిస్తున్నా భోగాల మీద ఆసక్తి లేకపోవడం. బంగారపు పళ్ళెంలో తిన్నా ఆకులో తిన్నా ఒకే రకంగా, కారులో తిరిగినా కాలినడకన వెళ్ళినా ఒకే రకంగా, గుర్రం ఎక్కి పైకి వెళ్ళినా కాలినడకన వెళ్ళినా ఒకే రకంగా, భావించడం నిస్పృహత్వం. అటువంటి నిస్పృహ కలిగిన సాధకులు మాత్రమే నిన్ను చూడగలుగుతారు. అటువంటి జగత్సేవ్యుడవు, జగత్తునకు ఆశ్రయమిచ్చేవాడివి, పరేశ్వరుడవు, కరుణాసాగురుడవు, భక్తజనుల పీడలు హరించే నీకు నమస్కారం. విష్ణుమూర్తి నీకు నమస్కారం. ఏవం స్తుతస్థ భగవాన్ విష్ణుస్తేన మహర్షిణ అవాప పరమాం తుష్టిం శంఖ చక్ర గదాధర అథాలింగ మునిం దేవస్థితుర్భిర్ దీర్ఘబాహుభి. ఇలా భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేయగానే ఆ భగవంతుడు నారాయణుడు వాసుదేవుడు మహర్షి యొక్క స్తోత్రానికి ఆనందం చెందాడు, పరమ ప్రసన్నుడయ్యాడు. చూడండి, ఆయన ఎవరిని అంత తేలిగ్గా కౌగిలించుకోడు. అవతారంలో ఉన్నప్పుడు కౌగిలించుకోవడం వేరు, ఏ కృష్ణుడిగాను రాముడుగాను ఉన్నప్పుడు. సరాసరి విష్ణువుగా వచ్చి కౌగిలించుకున్నవి చాలా తక్కువ అరుదు. ఇప్పుడు మాత్రం నాలుగు చేతులు చాచి హృదయానికి అతన్ని చేర్చి కౌగిలించుకున్నట్టు ఆ మృకండు మహర్షిని. ఎంత తపస్సు చేశాడో చూడండి. దివ్యమంగళ విగ్రహంతో అవతారం ఎత్తకుండా సరాసరి ప్రత్యక్షమైన రూపంతో ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రసన్నుడై విశాలమైన తన కళ్ళల్లోంచి అమృతం వంటి ప్రేమకిరణాలు అతని మీద కురిపిస్తూ, నాయన మళ్ళీ మోహపరుస్తాడాయన ఆ భగవంతుడు. వరం వరయ సువ్రత అన్నట్టు. ఏదైనా వరం కోరుకోవయ్యా, అంటే ఏమైనా కోరికలు ఉన్నాయేమో వీళ్ళు పరీక్షించాలి. ఇంకా భగవంతుడు ప్రత్యక్షమయ్యాక కూడా కోరికలు ఉంటాయా? ఉంటాయి. అదే విచిత్రం. అంత తేలిగ్గా భగవంతుడు ప్రత్యక్షమైన ప్రతివాడు సరాసరి మోక్షమే చెందితే ఆయన ఎన్నోసార్లు చూసిన వాళ్ళు అందరు లేరు. ఇంకా వాడికి ఎక్కడో ఉంటుందిట పరీక్ష. అంత తేలిక కదా ఆ పరమాత్ముడి పరీక్ష విచిత్రం. ఇక్కడ ఈయన మళ్ళీ అడిగట, కోరికలు ఏమైనా ఉంటే కోరిక తీరుస్తాను. నువ్వేం ఊరికే కోరుకోక్కర్లా, నీ తపస్సుతో నన్ను మెప్పించావు, నేను సంతోషించా. ప్రీతోస్మి తపసాతేన స్తోత్రేణ చ తవానగా. అబ్బాయి, కఠోరమైన నీ తపస్సు నాకు ఆనందం కలిగించింది. తపస్సు ఎంత ఆనందం కలిగించిందో అంతకంటే ఎక్కువ ఆనందం ఇప్పుడు నువ్వు చేసిన స్తోత్రం వల్ల కూడా వచ్చింది. ఆ స్తోత్రం సామాన్యమైనది కాదు. వాసుదేవుడు నేను నా పరంజ్యోతి స్వరూపాన్ని కళ్ళారా చూచిన ఆనందంతో నీ హృదయంలోంచి తన్నుకు వచ్చినటువంటి భక్తితో కూడిన స్తోత్రం అది. అటువంటి స్తోత్రం వింటే చాలు ఎవరైనా తరిస్తారు. ఆ స్తోత్రం నువ్వు చేసావు అంచేత స్తోత్రేణ చతవానగా నీ స్తోత్రం వల్ల మరింత సంతోషించాను. ఓ పుణ్యాత్ముడా, నీ మనస్సులో ఏది కోరుకుంటే అది నేను తీరుస్తాను. వరం వరయ సువ్రత, మళ్ళీ రెండోసారి అన్నట్టు ఓ వరం కోరుకోవయ్యా, మంచి వ్రతాన్ని ఆచరించే పుణ్యాత్ముడా. వెంటనే మృకండు అన్నట్ట, అమ్మ భగవంతుడా మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావయ్యా, మాయలో పారేస్తున్నావు. దేవదేవా జగన్నాథ కృతార్థోస్మి న సంశయక తద్దర్శనమ పుణ్యానాం దుర్లభం చయత స్మృతం బ్రహ్మాధ్యాయం న పశ్యంతి యోగినః సంసితౌ వ్రతాః ధర్మిష్ఠాః దీక్షితాశ్చాపి వేతరాగాః విమత్సరాః తం పశ్యామి పరం ధామా కిమతోన్యం వరం వృణే ఏతేనైవ కృతార్థోస్మి జనార్దన జగద్గురో యన్నామ స్మృతి మాత్రేణ మహాపాతకి నోపియే తత్పదం పరమం యాంతి తే దృష్ట్వా కిముతాచ్యుత. మహాత్మా, దేవదేవ, జగన్నాథ, నేను కృతార్థుండయ్యాను. నాకు ఇంకా కోరికలు ఉంటే నా కోరికలు ఎప్పుడూ తీరిపోయి, సందేహం లేదు. నా కోరికలు నీ దర్శనంతో తొలగిపోయి. మహాత్మా, నీ దర్శనం, నీ వాక్కులు వినడం సామాన్యమైన పుణ్యమా, పాపాత్ములకి నీచులకి దుర్లభమట. కలలో కూడా నువ్వు ఉన్నావని గ్రహించలేడు మూర్ఖుడు. ఉన్నావని తెలుసున్నటువంటి వాళ్ళు కూడా వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా నీవు దర్శనమివ్వు. యోగేశ్వరేశ్వరులు అనేక సంవత్సరాల పాటు కఠోర దీక్షతో తపస్సు చేసి నీ పాదాల కింద ఉండే ఇంత దుమ్ము తమ కళ్ళతో చూడలేరు. సూరులు పండితులు ఎన్నేళ్లు తపస్సు చేస్తారో వాళ్ళంతా నీ గోళ్ల మీద తలపెట్టి నమస్కరించి ఆ గోటి కాంతులతో సంసార సాగరంలో భ్రమించకుండా పతితులు కాకుండా ఉద్ధరితులు కావాలని ఎదురు చూస్తారట. వారికి లభించని నీ దర్శనం బ్రహ్మాది దేవతలు కూడా నిరంతరం చూడాలనుకుని నిన్ను చూడలేరట. అటువంటి బ్రహ్మాదులకు కూడా లభించని నీ దర్శనం ఇవాళ నాకు కనిపించావు. యోగులు ఎదురు చూసే నీవు వాళ్ళకు కనపడవు, నాకు కనిపించావు. ధర్మాత్ములు, దీక్షాపరులు, రాగద్వేషాలకు అతీతులు వరకు అటువంటి నువ్వు నాకు లభించావు. అటువంటి నిన్ను చూచాను. కిం అతోజం వరం వృణి, ఇంకా వేరే వరం కోరుకోవడం ఏమిటి? ఇంతకంటే వరం ఏమున్నది? వెంటనే విష్ణు అన్నాడు, వేళాకోళం ఆడడం లేదు నేను నీతో. చాలా మంది అంటారు, మీరేం కోరుకుంటే మీరు కోరుకోండి తీరుస్తాం అంటారు. తీరా కోరుకుంటే అయ్యే బాబోయే లేదు పొమ్మంటారు. హాస్యానికి నేను నిన్ను వరం కోరమండల్లా, నువ్వు కోరితే నా వైకుంఠం నీకు ఇచ్చి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నానయ్యా. మొహమాట పడకు, కైవల్యం కావాలో నాలో ఐక్యమైపోవాలో ఏం కావాలో కోరుకో అనగానే ఆయన మళ్ళీ ఏమన్నాడు, అచ్యుత నేను కృతార్థుణ్ణి, మహాపాపాత్ముడైనటువంటి నన్ను ఉద్ధరించావు సంసారం నుంచి, పరమపదం ఇచ్చావు, నీ దర్శనమిచ్చావు, ఇంక నీ దర్శనానికి మించి నేను మరొకటి అపేక్షించను. ఇంకేం ఉద్ధరించాడు ఆయన? నిన్ను చూశాను ఇక నాకు అన్నీ తొలగిపోయాయి. నిన్ను చూశాక కూడా మళ్ళీ నాకు రాజ్యం కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, దేవుడు ప్రత్యక్ష అయితే ఏం కావాలంటే ఎస్ఐ పోస్ట్ కావాలని కోరతానని అంటాడు వాడు కానిస్టేబుల్. అలా కర్మగాలి అదే కోరుకునేది. పైగా ఆ ఎస్ఐ గారు ఏమన్నాడు, చిచ్చి నీ మొహం తగలగా అదే నేనైతే ఎస్పీ కావాలని కోరతాను అనట. మళ్ళీ ఇవే నాకు ఇంకేమొద్దు. అచ్యుత కిమ్ముత ఇంకేం కావాలి నాకు? వెంటనే భగవంతుడు అన్నాడు, సత్యముక్తం త్వయా బ్రహ్మ. ఇది నిజమైన మాట, సత్యం పలికావయ్యా. మానవులలో ఇలాగా నా దర్శనం అయ్యాక బాబు ఇంకేమి వద్దని కోరేవాళ్ళు చాలా అరుదైన భక్తులు. ఇలాంటి అరుదైన భక్తులు ప్రహ్లాదుడు ఒకడు. ఏం కావాలంటే నాకేం వద్దన్నాడు ఆయన, నీ దర్శనం తప్ప ఇంకేమవుతున్నాడు, నీ భక్తి తప్ప. ఈయన తర్వాత వాడు, ఆయన ఈయన ముందువాడు. ఈయన ఏమన్నాడు, ఏం వద్దనగానే ఆయన సరైన మాట మాట్లాడావు, బ్రహ్మజ్ఞాని అన్నట్టండి అది. సత్యముక్తం త్వయా బ్రహ్మ ప్రీతోస్మి తవ పండిత. బ్రహ్మ అని అంత తేలిక ఎవరిని అండాయన? ఆశ్చర్యం, నువ్వు బ్రహ్మగురే అన్నాడు. ఏకంగా నిజంగా తన నాభిలోంచి పుట్టిన బ్రహ్మను కూడా అలా అనలేదు ఆయన, బ్రహ్మన్ అంటాడు అక్కడ. ఇక్కడ మాత్రం ఈయన బ్రహ్మ అని చక్కగా పుల్లింగ శబ్దం వాడాడు. ఈయనకి ఎంత ఆదరణ ఇచ్చాడో చూడండి. అంటే అంతటి నిర్వికారుడు, అసలు కోరిక లేనివాడు ఆయన, ఆశ్చర్యం అది. అందుకని బ్రహ్మానందం చెందాడు పరమాత్ముడు. నువ్వు నిజం పలికావు, నువ్వు పండితుడివి, తవ పండిత పండిత అన్నాడు. అందరినీ పండితుడు అంటాడా భగవంతుడు విష్ణువు? మంచి పండితుల్ని, హేమహేమిలు, ఎన్నో ఏళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు కూడా ఆయన జీవితంలో ఇప్పుడు పండిత అండి. ఆయన నోటమిట పండితుడు అనిపించుకుంటే చాలా గొప్ప. సత్యనారాయణ పండితుడు అంటే గొప్ప కాదు, ఆ నారాయణుడు పండిత అంటే గొప్ప. ఇదిగో మా పక్కన ఉన్న ఆయన అత్తవాడు నన్ను పండిత అంటాడు, దానికి కాదు. సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు ఏమన్నాడు, నువ్వు పండిత అన్నాడు. ఇంకెంతకంటే కావాల్సింది ఏముందండి? నాయన సత్యనారాయణ నువ్వు పండిత అన్నందుకు నేను సంతోషిస్తున్నాను, మరేం బాధపడదు. నేను మద్దర్శనం హి విఫలం న కదాచిత్ భవిష్యతి, నా దర్శనం నీకెప్పుడు విఫలం కాదు, నీకది చాలా ఉపయోగకరం అవుతుంది. కోరుకున్నా కోరుకోకపోయినా నా దర్శనం వ్యర్థం కాదన్నాడే. భగవద్ దర్శనం వ్యర్థం అవుతుందా? అది అవ్వదు. విష్ణు భక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడే, వాడు ప్రపంచమంతా తన కుటుంబంగా భావిస్తాడు. అసలు విష్ణువు భక్తులకు కుటుంబం అయిపోతాడట. భక్తులకే కుటుంబాలు ఉంటాయి, కానీ ఆ భక్తుల కుటుంబంలో అందరూ విష్ణువులే అవుతారు. ఇది పండితులకు తెలుసు, నీకు తెలుస్తుంది ఆ విషయం. నువ్వు పండితుడివి, ఇక ఇప్పుడు నేను నీ కుటుంబంలో పుడతానన్నట్ట. నేను నీకు పుత్రుడిని అవుతాను, అసలు ఏ వరం కోరలేదుగా. అందువల్ల ఇప్పుడు నేనేం చేస్తాను, నీ వంశంలో జన్మిస్తాను, నీ కుమారుడే పుడతాను. ఇదిగో నేను సత్యం చెబుతున్నాను, అమృతం అనేది పండితులు వినరు. నా దర్శనం వల్ల నీ వంశం తరించాలి. నీ వంశం తరించాలంటే నీ వంశంలో నేను పుట్టాలి. ఒకసారి ఏ వంశంలో అయినా నేను పుట్టానంటే ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ మోక్షమే పొందుతారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.